కథ చెప్తా .com. నేను చెప్పబోయే కథ బామ్మ వాక్కు. ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన కృష్ణవేణికి కూతురు పెళ్లి సమస్య పెద్ద తలనొప్పిగా తయారయ్యింది. అందమైన కూతురు పుట్టిందని అత్తగారు చెప్పినట్టుగా ఆ పిల్లకు అప్సరస అని పేరు పెట్టుకున్నది. అప్సరసకు 7 నిండకుండా ఏదో జబ్బు చేసి ఆమె తండ్రి చనిపోయాడు. కృష్ణవేణి కూతురును అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది. అయితే దురదృష్టవశాత్తు అప్సరస వెర్రిబాగుంది. పెళ్ళీడొచ్చినా ఆమె చిన్నపిల్లలతో వీధిలో గోళీకాయలు ఆడుతుండేది. ఒకరోజు సాయంత్రం వీధిలో ఆడుకుంటున్న అప్సరస మంచినీళ్ల కోసం ఎదురింటి తలుపు తట్టింది. ఇంటావిడ తలుపు తెరచి, "మంచినీళ్లు మీ ఇంటికి పోయి తాగలేవా? అయినా వీధిన పడి ఆటలేమిటి? ఇక నీ పెళ్ళయినట్టే" అంటూ మంచినీళ్ల లోట అప్సరసకిచ్చింది. ఆ వేలాకోలానికి అప్సరస కోపంగా నీళ్లలోట కింద పారేసి ఏడుస్తూ ఇంటికి పరిగెత్తింది. జరిగింది విన్న ఆమె బామ్మ, "ఏడవకే తల్లి, నీకు పెళ్లి కాకపోవడమేమిటి? పేరుకు తగ్గట్టు అప్సరసలా ఉన్నావు. నీ పెళ్లి మామూలు మనిషితో కాదు, ఏ రాకుమారుడో నిన్ను వెతుక్కుంటూ వస్తాడు చూడు" అన్నది ఆప్యాయంగా అప్సరస కన్నీళ్లు తుడుస్తూ. ఆనాటి నుంచి అప్సరస చిన్నపిల్లలతో ఆటలు మానేసింది. ఒకరోజు రాత్రి మంచినీళ్ల కోసం నిద్రలేచిన కృష్ణవేణికి కిటికీ దగ్గర కూర్చొని చీకట్లోకి చూస్తున్న కూతురు కనిపించింది. ఇది చూసి నిర్ఘాంతపోయిన కృష్ణవేణి అప్సరసను, "అదేమిటే ఇక్కడ కూర్చున్నావు? నిద్ర పట్టడం లేదా?" అని అడిగింది. "నేను నిద్రపోతుంటే నా కోసం వెతుక్కుంటూ వచ్చిన రాకుమారుడు మన ఇల్లు తెలియక వెళ్ళిపోతాడని ఇక్కడ కూర్చున్నాను" అన్నది అప్సరస. ఆ వెర్రిపిల్ల మనసులో అటువంటి ఆలోచనలు రావడానికి కారణమైన అత్తగారి మీద కోపం వచ్చింది కృష్ణవేణికి. ఆమె అత్తగారి మంచం దగ్గరికి పోయి, "చూడండి మీ నిర్వాకం" అంటూ ఆమెను తట్టి లేపబోయింది. అయితే కృష్ణవేణి అత్తగారు శరీరం మంచు ముద్దలా ఉన్నది. ఆమె చనిపోయి అప్పటికే చాలాసేపు అయి ఉంటుంది. పెద్ద దిక్కుగా ఉన్న అత్త పోవడం, కొత్తగా అప్సరసకు పట్టుకున్న రాకుమారుడి పిచ్చి కృష్ణవేణిని ఎంతగానో బాధించాయి. 2 గడిచాక కృష్ణవేణి కూతురు పెళ్లి చేయాలని గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. ఉన్న ఊళ్ళో అప్సరసను చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒక మధ్యవర్తి ద్వారా పొరుగురు నుంచి ఒక సంబంధం వచ్చింది. పిల్లవాడు అనాకారి, ఒక కన్ను మొల్ల. పిల్ల వెర్రిబాగులదైనా తమ పిల్లవాడికి పెళ్ళంటూ అయితే చాలని వాడి తల్లిదండ్రులు అప్సరసను చూడడానికి వచ్చారు. పెళ్లి చూపుల్లో అప్సరస పెళ్లి కొడుకును, "నువ్వు ఏ దేశపు రాకుమారుడివి?" అని అడిగింది. "మా అబ్బాయి పొలం పనులు చేసుకుంటాడు" అన్నది పెళ్లి కూతురు తల్లి కల్పించుకుని. "బురద పిసుక్కునేవాడితో నా పెళ్ళ. చిచ్చి, నా కోసం రాకుమారుడు వస్తాడు" అంటూ అప్సరస కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. "వెర్రిబాగులదంటే ఏమో అనుకున్నాను, మరీ ఇంత పిచ్చా" అని పెళ్లి కొడుకును తీసుకుని రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది పెళ్లి కొడుకు తల్లి. ఆ రాత్రి తమ వంటి పేదలకు రాకుమారుడితో పెళ్లి అనేది అసంభవం. కూతురుకు ఎన్ని విధాలుగానూ నచ్చ చెప్పాలని చూసింది కృష్ణవేణి. అయితే అప్సరస మొండిగా, "నీకన్నా పెద్దది బామ్మ చెప్పింది నా కోసం రాకుమారుడు వెతుక్కుంటూ వస్తాడని, వచ్చేదాకా ఎదురు చూస్తాను" అన్నది. ఈ విధంగా కూతురి పెళ్లి సమస్య పెద్ద తలనొప్పిగా తయారయ్యింది కృష్ణవేణికి. 4 తర్వాత ఒక అర్ధరాత్రి వేళ అప్సరస రాకుమారుడి కోసం ఎదురు చూస్తూ కిటికీ పక్కన కునికిపాట్లు పడుతుండగా కృష్ణవేణి పెరట్లో ఉన్న చింత చెట్టు కింద కూర్చొని ఉక్రోషం కింద తన అత్తగారిని నానా తిట్లు తిడుతూ, "నువ్వు స్వర్గంలో ఉన్నావో నరకంలో ఉన్నావో నాకు తెలియదు. ఇక్కడ నా బ్రతుకు మాత్రం నరకం చేసిపోయావు. నీ బుద్ధి తక్కువ వాగుడు నా కొంప ముంచింది. నా కూతురు బ్రతుకు వల్లకాడు కాబోతుంది" అంటూ మెటికలు విరవసాగింది. ఆ సమయంలో గ్రామం చుట్టి తన నివాసమైన అడవికేసిపోతూ అలుపు తీర్చుకునేందుకు చింత చెట్టు కొమ్మలో కూర్చున్న మగపిశాచం ఒకటి కృష్ణవేణి తిట్లు విని, "ఆగొక్క, చనిపోయిన వాళ్లను అందున అత్తగారంతావిడ్ని తిట్టిన తిట్టు తిట్టకుండా అలా తిట్టవచ్చా?" అంటూ కృష్ణవేణి ముందు దూకింది. పిశాచాన్ని చూసి కృష్ణవేణి హడలిపోయినా అది అక్క అంటూ వరస కల్పడంతో ధైర్యం కూడగట్టుకుని, "ఏం చేయను తమ్ముడు, నా బాధ మరొక ప్రాణితో చెప్పుకునేదా" అంటూ తన బాధంతా పిశాచంతో చెప్పింది. అంతా విన్న పిశాచం ఒక్క క్షణం ఆలోచించి దిగులుగా, "అక్క, తారుమారు లోకాలైపోయాయి గాని లేకపోతే అప్సరస లాంటి మేనకోడల్ని నేనే కట్టుకునేవాణ్ణి. సరే, రేపు అర్ధరాత్రి వేళ నేను వచ్చి కోడలి రాకుమారుడి వెర్రి కుదురుస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. మర్నాడు అర్ధరాత్రి పిశాచం తెల్లగుర్రం మీద రాకుమారుడి వేషంలో ఇంటికేసి రాగానే కిటికీ దగ్గర ఉన్న అప్సరస పొంగిపోయి చప్పట్లు చరుస్తూ, ఆహా, బామ్మవాకు డొల్లవుతుందా, రాకుమార, ఇదే మా ఇల్లు, లోపలికి రా అన్నది. దానికి పిశాచం, ఆకాశాన్నంటే మేడల్లోని పై అంతస్తులో కాలం గడిపే నేను వీ పూరిపాకలో ఎలా రాగలను, గాలి ఆడదు, అలా చల్లగాలిలో వెన్నెల విహారం చేద్దాం, నువ్వే బయటకి రా అన్నది. అప్సరస మారు మాట్లాడకుండా పోయి తెల్లగుర్రం మీద కూర్చున్నది. పిశాచం ఆమెను అడవిలో చాలా దూరం తీసుకొని పోయింది. కొంతసేపు అయ్యాక అప్సరస, రాకుమార, ఈ అడవిలో నాకు భయంగా ఉన్నది, ఏమైనా మాట్లాడు అన్నది. మాట్లాడడానికి ఏముందబ్బా అంటూ పిశాచం తలగోక్కొని పోయి, ఇది రాకుమారుడి లక్షణం కాదని తమాయించుకుని, అతి చిన్న విషయం, నిన్ననే మా అన్నకు విషప్రయోగం జరిపించాను అన్నది. ఎందుకు అని అడిగింది అప్సరస. పిశాచం వికటంగా నవ్వి, మా అన్న బ్రతికుంటే నాకు సింహాసనం దక్కరు కదా అన్నది. అలాగా అయినా పాపం కదా అన్నది అప్సరస. పాపపుణ్యాలు రాకుమారుల జోలికి రావు. 2-3 మాసాల్లో మా ముసలి తండ్రిని పైకి ప్రయాణం కట్టిస్తాను. మాసం తిరగకుండా రాజునై చతురంగ బలాలతో పక్క రాజ్యం మీద దాడి చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించి ఆ రాజ్యం రాకుమారిని చేరబడతాను అంటూ పిశాచం విరగబడి నవ్వింది. రాచరికపు సింహాసనాల మీద ఆశ ఉన్నవారికి పాపభీతి ఉండదని, ఎంతటి క్రూర కార్యానికైనా వాళ్ళు సిద్ధపడగలరని, ఆకర్షణీయంగా కనిపించే రాకుమారులు రాక్షస మనస్తత్వం కలిగి ఉంటారని అప్సరస అర్థం చేసుకోవాలని పిశాచ తాపత్రయం. అయితే అప్సరస నుంచి ఎటువంటి జవాబు లేదు. ఒక క్షణం గడిచాక హఠాత్తుగా పిశాచం అప్సరసను కిందకు దింపి, నేను 3వ జాములో సేనాధిపతితో రహస్య సమాలోచన జరపాలి, ఆ సంగతే మరచి నీతో కాలం వృధా చేస్తున్నాను, ఇక వెళతాను అన్నది. అప్సరస హడలిపోయి, అర్ధరాత్రి అడవిలో ఆడపిల్లను వదిలేసి వెళతావా, ఏ పులో సింహమో తినేస్తేనే అని అడిగింది. తినేస్తే తినని, అదొక పుణ్యం, నేను రాకుమారుడిని, కోరుకుంటే కోటి మంది అమ్మాయిలు మా కోట గుమ్మం ముందు వరస కట్టి మరీ నిలబడతారు, నువ్వొక లెక్క నాకు అంటూ హేళనగా నవ్వేసి పిశాచం గుర్రాన్ని దౌడు తీయిస్తూ వెళ్ళిపోయింది. అప్సరస పెద్దగా ఏడుస్తూ కూర్చున్నది. ఇంతలో యువకుడొకడు గుర్రం మీద అక్కడకు వచ్చి, ఎవరు వారు, ఇంత అర్ధరాత్రి వేళ కాకులు ఎగరని కాడడవి, చీమలు దూరని చిట్టడవిలో ఒంటరిగా కూర్చొని దుఃఖిస్తున్నారు అని అడిగాడు. నేను అప్సరసను అన్నది అప్సరస. ఆ జవాబు వింటూనే యువకుడు గుర్రం మీద నుంచి ఒక ఉదుటిన కిందకు దూకి, ఆహా, ఎంత అదృష్టం, నా ఏనార్థం అన్వేషణ ఈ అర్ధరాత్రి వేళ అడవిలో ఫలించింది, గుర్రం ఎక్కు, కోటకు వెపద, రేపే మన వివాహం అన్నాడు ఆనందంతో. అప్సరస అతడికేసి అనుమానంగా చూస్తూ, బామ్మవాకు ఫలించినట్టేనా, నువ్వు రాకుమారుడివేనా అని అడిగింది. ఒట్టి రాకుమారుణ్ణి కాదు, మహారాజకుమారుణ్ణి, అనవసరంగా ఆలస్యం చేయకు, ఎక్కు గుర్రం అంటూ యువకుడు తొందర చేశాడు. అప్సరస మహానందంగా గుర్రం ఎక్కి కూర్చున్నది. మర్నాడు తెల్లవారి కృష్ణవేణి అప్సరస కోసం ఆందోళనగా ఎదురు చూస్తుండడంతో భటులు పల్లకితో వచ్చి ఆమెను రాజప్రస్థానానికి తీసుకొని పోయారు. అక్కడ రాణిగారు స్వయంగా ఆమెకు ఎదురు వచ్చి, రండి వదినగారు, పెళ్లి పనులు హడావిడితో మీ ఇంటికి రాలేకపోయాను, క్షమించండి అంటూ చేతులు పట్టుకున్నది. ఈ జరుగుతున్నదంతా కృష్ణవేణికి కలలా తోచసాగింది. ఇది గ్రహించిన రాణి ఆమెతో, వదినగారు, ఇదంతా మీకు విచిత్రం అనిపిస్తుండాలి, కనుక సంగతేమిటో మీకు కాస్త వివరంగా చెప్పడం నా బాధ్యత అంటూ ఇలా చెప్పింది. నా పెద్ద కొడుకు విజయుండ్రుడు వెర్రిమాలోకం, 2వవాడు జయుండ్రుడు చాలా చురుకైన వాడు. ఒకసారి కొందరు రాకుమారులు నగరానికి వచ్చారు. వాళ్ళు విజయేంద్రుని వాలకం చూసి, నిన్ను ఏ దేశపు రాకుమారి పెళ్ళాడదు, అంతఃపురంలోని ఏ పరిచారికతోనో నీ పెళ్లి జరుగుతుంది అని హేళన చేశారు. ఇది విని కళ్ళనీళ్లతో వచ్చిన విజయేంద్రుడు మా అత్తగారు లాలిస్తూ, బెంగపడకురా బాబు, ఆ రాకుమారులంతా మామూలు రాకుమార్తెలను పెళ్లాడతారు, నీ పెళ్లి మాత్రం అప్సరసతో జరుగుతుంది, అప్సరసతో విన్నావా అంటూ బుగ్గలు ఉనికింది. ఆ రోజు నుంచి మా అబ్బాయి అప్సరస అన్వేషణలో పడ్డాడు. ఏ రాకుమారి చిత్రపటం చూపినా ఈ అమ్మాయి అప్సరస కానే కాదు అంటూ తిరస్కరించసాగాడు. ఈ మధ్య వాడికి తానే స్వయంగా అప్సరసను వెతికి పట్టుకుని పెళ్లాడాలన్న బుద్ధి పుట్టింది. గుర్రం ఎక్కి రాత్రనక పగలనక దేశం నలుమూలలు తిరుగుతున్నాడు. అదృష్టం కొద్దీ మీ అమ్మాయి అప్సరస వాడి కంట పడింది. క్షణంలో ఇద్దరు అన్యోన్యంగా కలిసిపోయారు. త్వరలోనే ఇద్దరికి పెళ్లి చేద్దాం. వాళ్లకేం బరువు బాధ్యతలు లేవు గదా. సుఖంగా భోజనం చేసి అలా ఉద్యానవనంలో విహరించడం తప్ప. రాణి చెప్పింది విన్న కృష్ణవేణి పరమానందంతో, వదినగారు, ఊరుకోలేక మనం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాం గాని బ్రహ్మరాత ఎలా తప్పుతుంది? ఇక్కడ బ్రహ్మరాతతో పాటు మా అప్సరస విషయంలో దాని బామ్మవాకు కూడా అమోఘంగా పనిచేసింది అన్నది. కాదనలేం, అంతే అయ్యుండాలి వదినగారు అంటూ రాణి చిరునవ్వులు నవ్వింది. కథ చెప్తా .com